ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतमु दशम स्कंदमु अध्याय 59 శ్లోకం 42 నరకాసురవద అధ్యాయం పేరు అథో ముహూర్తం ఏకాస్మిన్ నానాగరేషు తహ శ్రియః యతోపయోమే భగవాన్ తావ ద్రూపధరో అవ్యయం అథో ముహూర్త ఏకాస్మిన్ అధో ముహూర్త ఏకాస్మిన్ నానాగారేషు తాశ్రియః నానాగారేషు తాశ్రియః యతోపాయోమే భగవాన్ తావద్రూపాదరో వ్యయః అతో ముహూర్త ఏకాస్మిన్ నానాగారేషు తాశ్రియః యతోపయోమే భగవాన్ తావద్రూపాదరో వ్యయః అత ఉ పిమ్మట ముహూర్తేషు శుభముహూర్తమున ఏకాస్మిన్ ఒకే నానా ఆగారేషు వివిధ మందిరములలో తాశ్రియ ఆ వనితను యథావిధగా ఉపయేమే పరిణామాడెను భగవానుడు తవాన్ అన్ని రూపములను దరాహ ధరించినవాడై అవ్యయ అవ్యుడగు భావము భాషం చెప్పినది శిష్యులైనటువంటి ఎస్సీ భక్తివేదంత స్వామిశ్రుల ప్రభుపాద్. పిమ్మట అవీడగు భగవానుడు వేర్వేరు రూపములను ధరించి రాచకర్ణులందరినీ ఏకకాలమున వారి వారి మందిరంలో పరిణయమాడెను. భాష్యము ప్రతి వివాహము యథావిధిగా నిర్వహించబడిన విషయమును యథా అను పదమిచ్చట సూచించునని శ్రీల శ్రీధరస్వామి వివరించిరి. అనగా శ్రీకృష్ణుని జనని దేవికీదేవితో పాటు అతని బంధుమిత్రులందరూ ప్రతి మందిరంలోనూ ప్రకటమై ప్రతి వివాహంలోనూ పాల్గొనిది. ఈ వివాహములన్నీ ఏకకాలంలో జరిగినందున ఇది నిక్కముగా ఆ దేవదేవుని అచింత శక్తి ప్రకటమే అయ్యున్నది. శ్రీకృష్ణుడు ఏదైనా కార్యము చేసినప్పుడు దానిని తనదైన శైలిలో నిర్వహించును. 16,100 మంది రాజమందిరంలో జరుగుతున్నట్లు 16,100 వివాహములలో భగవానుడు ఏకకాలమున బంధుమిత్ర సపరిపారముగా ప్రకటముగుట నిఖయముగా పరమాశ్చర్యకరము. నిజముగా భగవంతుడన్నచో ఈ విధముగా కార్యములు చేయవలసి ఉండును. భగవానుడు సాధారణ మానవుడు కాడు కదా. ఈ ప్రత్యేక సందర్భమున భగవానుడు ప్రతి మందిరములోనూ తన ఆది రూపమును ప్రకటించనని శ్రీల శ్రీధరస్వామి వివరించిరి. అనగా వివాహ దీక్షలో పాల్గొనుటకు అతడు అన్ని మందిరములలో ఒకే రకమైన రూపమును ప్రకాశ రూపమును దర్శనమిచ్చను. ఇక్కడ నిన్న 33 కదా శ్లోకం జరిగింది, 33 వరకు నిన్న శ్లోకం జరిగింది, ఈరోజు 43 తీసుకున్నాము. ఎందుకంటే మధ్యలో భాష్యం లేదు కాబట్టి మిగిలినటువంటి శ్లోకాలు భావాలు చదువుతాను, వినండి అందరు. జస్ట్ సంప్రవిష్ట శ్రీయో వీక్షా నారావర్య మోహిత మనసావీష్టం ప్రతి దైవోపసాదితం. అంతఃపురంలోనికి ప్రవేశించినట్టు నరవరుని గాంచినంతటా ఆ వనితలందరూ వివాహమూతులేరి. దైవము పంపినట్టి అభిష్టపతిగా అతన్ని వారందరూ తమ మనసుల్లో స్వీకరించిరి. భూయత్పతి రయం మహ్యం దాతా దదను మోదహం ఇతి సర్వాపుద కృష్ణే భావే నా హృదయం దదుం. ఆ పురుషుడే నా భర్త ఎగునట్లు విధాత అనుగ్రహించుగాక అని తలంచుచు ప్రతి రాజకన్య శ్రీకృష్ణుని గురించిన చింతన నందే హృదయం లగ్నం గావించిరి. తహాప్రహితో ద్వారా సుమృతం విరజోబరం నరయా నైర్మహా కోసన్ రదస్వాంద్రవీరం మహత్ రాజకన్యలు శుభ్రమైన నిర్మల వస్త్రము ధరించిన బిమ్మట భగవానుడు రథములు అశ్వములు అపార ధనరాశులతో పాటు వారిని పల్లెకిళ్ళ ద్వారకు పంపించను. ఐరావత కులేబాచ్ఛ చతుర్దంతస్త సన్విదం పాండురంచాదతుష్టం సిం పెరయామాస కేశవ. ఐరావత కులమునకు చెందినవి, నాలుగు దంతములు కలిగినవి, తీవ్రగతిని కలిగినవి అయిన 64 శ్వేత గజములను కూడా శ్రీకృష్ణుడు పంపెను. పిదప భగవానుడు దేవరాజు ఇంద్రుని నివాసమునకు వెడలి అతిథికి ఆమె కర్ణకుండమును వసగెను. అచట ఇంద్రుడు అతని పత్ని శ్రీకృష్ణుని సత్యభామను అర్చించిరి. పిమ్మట సత్యభామ కోరిక మేరకు భగవానుడు స్వర్గోలోకమునకు చెందిన పారిజాత వృక్షను పెకలించి గరుడుపై నుంచి ఇంద్రాది దేవతలను ఓడించిన తరువాత దానిని తన అంతఃపురముకు తీసుకుని వచ్చను. స్థాపితం సత్యభామాయ గృహోద్యానోపశోభనం అన్మగర్భామరం స్వర్గం తద్గంధాసవలం పఠాం. సత్యభామ యొక్క మందిర ఉద్యానవనమున నాటబడినదైన పారిజాత వృక్షము ఆ ఉద్యానవనముకు శోభను కలిగించను. ఆ వృక్షము యొక్క సుగంధమునకు రసమునకు ఆశపడి భృంగములు నేరుగా స్వర్గము నుండియే వృక్షమును అనుసరించినవి.
యయాచానమ్య కిరీట పాదో ప్రసంచ చతుర్మతం సిద్ధార్థ ఏతేన విగృహంతే మహన్ అహోసురానాంచ మతయో దిగాన్వంతం యథాయథ.
అచ్యుతునికి పదమిలిన తన కిరీట అగ్రభాగంలోచే అతని పాదములను శుచించి అభీష్టమును నెరవేర్చమని ప్రార్థించిన పిమ్మటయు సూర్యప్రముఖుడగు ఇంద్రుడు తన ప్రయోజనము సిద్ధించిన తర్వాత ఆ దేవతలతో యుద్ధమునకు సిద్ధపడెను. ఆహా, దేవతలలో కూడా ఎంతటి అజ్ఞానం ఉన్నదో కదా, వారి ఐశ్వర్యమునకు ధిక్కరముగాక. తర్వాత ఈరోజు వచ్చి 42 శ్లోకము. పిమ్మట అవిడగు భగవానుడు వేర్వేరు రూపమును ధరించి రాజ్యకరులందరినీ ఏకకాలమున వారి వారి మందిరంలో పరిణమాడెను.
ఓం అజ్ఞాన తిమిరాన్ దశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామని నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా కలిగి జనాలకి చాలా ముఖ్యం ఈ శ్లోకం. ప్రభుపాద గారు కొన్ని సందర్భాల్లో పాశ్చాత్య దేశాలు చెప్పేవాళ్ళు అనమాట. భారతదేశం ఒక ఫ్యాక్టరీ, ఒక కర్మాగారం. ఏం కర్మాగారం అంటే భగవంతులు తయారు చేసే కర్మాగారం అనమాట. ఇక నుంచి భగవంతులు ఒక కర్మాగారంలో ఒకటి తయారవుతూ ఉంటుంది, కార్లు, మోటార్ సైకిళ్లు, ఆహార పదార్థాలు. అయితే భారతదేశం కర్మాగారంలో ఏం తయారవుతుంది, భగవంతులు తయారవుతారనమాట. ఎక్కువ ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారనమాట. సర్కిల్ సింగ్ కథ తెలుసు కదా మీకు, చాలా మంది కొత్తలు ఉన్నారు కాబట్టి ఒకసారి చెప్తాను ఏ విధంగా జనాలు వాళ్ళు మభ్యపోతారనేది. ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో ఒక పెద్ద ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్త ఉన్నాడనమాట. అతను వ్యాపారం అందరూ కూడా అప్పట్లో పెద్ద పెద్ద వర్తకులంతా ఉండేవాళ్ళు, పెద్ద గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు వర్తకులకి. ఎక్కువ మంది ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో ఉండే ప్రధాన పట్టణంలో ఆ వర్తకులు నివసించేవాడు. ఎక్కువ మంది ఆయన దగ్గరికి కొనేదానికి వెళ్ళేవాళ్ళు అనమాట. రోజు కొన్ని వేల మంది వెళ్ళేవాడు. ఒకరోజు అతను నల్ల బట్టలు వేసుకునేసి దిగులుగా కూర్చొని ఉన్నాడనమాట దుకాణంలో. అంటే అప్పుడు సాంప్రదాయం ఏమంటే, ఎవరన్నా కానీ విషాదం వస్తే, దీర్ఘమైన విషాదం, ఎక్కువగా విషాదం వస్తే వాళ్ళు నల్ల బట్టలు ధరిస్తారనమాట. అతను ఆ వ్యాపార పెద్ద కూర్చొని ఉన్నాడు నల్ల బట్టలు వేసుకుని. ప్రజలంతా వచ్చారు, గారు ఏమైందయ్యా, ఏమైందంటే సర్గల్ సింగ్ చనిపోయినాడు అని చెప్పి చెప్పాడు అనమాట. అరే సర్గల్ సింగ్ చనిపోయినాడా, అంటే ఇతను ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్త, ఇతను దిగులుగా ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎవరు, చాలా గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు అని చెప్పి ఆ వచ్చేటువంటి ప్రజలంతా కూడా నల్ల బట్టలు వేసుకునేశారనమాట. వేసుకొని పాపం సంతాపాన్ని ప్రకటించారు. సరే ఆ విధంగా రోజు సాయంత్రం వేగులకి అక్కడ కొన్ని వేల మంది పట్టణంలో అంతా కూడా, ఆ నగరం అంతా కూడా నల్ల బట్టలు ధరించేసినారనమాట, సంతాప దినాలు ప్రకటించేశారనమాట సర్గల్ సింగ్ చనిపోయారు. ఇదంతా చూసి సైన్యం వేసుకునేశారనమాట నల్ల బట్టలు. తర్వాత చిన్నగా సైన్యాధిపతి వేసుకున్నాడు, మంత్రి గారు కూడా బట్టలను ధరించేశాడనమాట. రాజు చూశాడు మొత్తం నగరం అంతా కూడా నల్లబట్టలు ధరించేసి అందరూ సంతాపజనాలు ప్రకటిస్తున్నారు. మంత్రిని పిలిచారు కదనమాట. ఏమైంది అంటే సర్కల్ సింగ్ చనిపోయినానంట అని. రాజు గారు, ఎవరు సర్కల్ సింగ్? ఎవరు? అతనికి తెలియదు. మంత్రి సైన్యాధ్యక్షుని అడిగాడు, సైన్యాధ్యక్షుడు సైన్యాన్ని అడిగాడు, సైన్యం ప్రజలను అడిగాడు. చివరికి ఎవరికి పోయింది? అది వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళింది అనమాట. ఆయన అడిగారు, ఎవరినైనా సర్కల్ సింగ్ అని, నా ఇంట్లో పిల్లి అని చెప్పి చెప్పారనమాట. మన ఇంట్లో పిల్లి ఉంది, రోజు పాలు పోసి సాగుతున్నాడు, దాని పేరు సర్కల్ సింగ్ అని పెట్టాడు. ఎంతో బంధన చనిపోయింది, నల్లబట్టలు వేసుకున్నాడు. అతను చూసి అందరూ వేసుకునేది సార్ అన్న. ఆ విధంగా ఒకరు పోయి నేను చూస్తున్నాను అనమాట, కడపకి మనం వెళ్ళే దారిలో మన అన్నదానం సెంటర్ ఉంది అక్కడ. నేను పోయినప్పుడు అది అబ్జర్వ్ చేస్తాను. అక్కడ ఒక భిక్షాటం చేసేటువంటి ఒక స్త్రీ ఉన్నింది ఆమె. కొంచెం బాగా దిగులు పడి ఎవరూ క్యాట్ తీసుకోకుండా ఉంటే ఆమె రోడ్డు మీద భిక్షాటం చేసుకునేది అనమాట. కొద్దిగా మనసు తిమితం లేదు, చూసామని నేను దగ్గర. ఒకరోజు చనిపోయింది, ఎవరో పూజ చేశారు, మాల వేశారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఒక మూడు నెలల తర్వాత ఆమె పటం పెట్టారనమాట అక్కడ, ఆమెను ఫోటో పెట్టారు. తర్వాత ఒక 3-4 మంత్స్కి ఏమైందంటే ఆ పటం తీసేసి ఆమెది బాగా వృద్ధాప్యంతో ఉన్నటువంటి ఫోటో అది. దాని తర్వాత ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఒక దేవతామూర్తి మాదిరి వెనకాన వైపు అంత కాంతి వచ్చేటట్లు పెద్ద మాల ధరించి ఒక యవనంలో ఉన్నటువంటి దేవతామూర్తి మాదిరి ఫోటో పెట్టారనమాట. అక్కడ మాలంతా వేశారు. మళ్ళీ కొద్ది రోజుల ముందు చూస్తే దానికి సమాధి కట్టారనమాట. ఇప్పుడు పెద్ద మందిరం కట్టేసినారు అక్కడ. ఇంకొన్ని రోజులు పోతే అది పెద్ద పీఠం అయిపోతుంది, అందరూ కూడా మాలలు వేసి అట్లా బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. గుడ్డిగా పూర్తిగా ఎటువంటి శాస్త్రాధారం లేకుండా బ్లైండ్ గా ఫాలో అయిపోతారనమాట. భగవంతుడు అంటే వాళ్ళకి తెలియదు, దాని లక్షణాలు తెలియదు, విలువ తెలియదు. భగవంతుని గురించి అజ్ఞానంలో వాళ్ళు ఏం చేస్తుంటారు, చాలా మంది మోసపోతారు, చాలా మంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ప్రభుపాద గారు ఏం చెప్పారంటే భారతదేశము ఒక కర్మాగారము అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే తనకి భిన్నంగా ఉంది. భగవంతుడు పూర్తిగా సర్వశక్తిమంతుడు. ఇక్కడ మనకు ఐశ్వర్యశ సమగ్రశ శ్లోకము పరశర్మను వివరించాడు. దాంతోపాటు ఈరో శ్లోకానికి సంబంధించి మనం కానీ చూసినట్లయితే భగవంతుడు అంటే 5 చిహ్నాలు ఉండాలి. ముఖ్యంగా 5 రకాల చిహ్నాలు కలిగి ఉండాలి. అతనే భగవంతుడు. మొట్టమొదట ఆయన శాస్త్రాల్లో ఆయన పేరు ఉండాలి. అది కూడా శాస్త్రాలు ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఉండాలి. ప్రామాణికమైనటువంటి వేదాల్లో నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి, పురాణాల్లో నుంచి, దాంట్లో భగవంతుని యొక్క అవతారాల గురించి పూర్తిగా వివరించి ఉంటారు. ఆయన అవతరిస్తాడు. ఇప్పుడు కల్కి అవతారం అనేది ఉంది. ఆయన ఎప్పుడు అవతరిస్తాడు, ఆయన కాలం ఏమి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఇంకా అవతరించడానికి 420,000 సంవత్సరాలు ఉంది ఇంకా కలికి రావడానికి. ఆయన తండ్రి పేరు విష్ణు శర్మ, బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకుంటాడు. ఆయన భారతదేశంలోనే జన్మ తీసుకుంటాడు అనమాట. తన గురించి పూర్తిగా వివరించున్నాడు. అదేవిధంగా కృష్ణ భగవానుడు అవతరించడానికి ముందే శాస్త్రాల్లో ఉంది. చైతన్య మహాప్రభు మనం దేవదేవుడు అని చెప్తున్నాం, ఆయన సంబంధించి అన్ని పురాణాల్లో ఉంది చైతన్య మహాప్రభు గురించి. భవిష్యత్తు పురాణంలో ఉంది చైతన్య మహాప్రభు గురించి, భవిష్యత్తు పురాణంలో చెప్తున్నారు. అదేవిధంగా ఇక విష్ణు సహస్రనామంలో ఉంది చైతన్య మహాప్రభు గురించి, ఒక ఉపనిషత్తుల్లో ఉంది, భాగవతంలో ఉంది, శ్రీమద్ భాగవతంలో ఆయన గురించి వివరించినారు. కృష్ణవర్ణం తుషాకృష్ణం సంగోపాంగష్ట పార్షదం యజ్ఞం సంకీర్తన ప్రాయం ఎదంతి సుమేధ. అదే సమయంలో ఆచార్యులు కూడా చెప్పారు చైతన్య మహాప్రభు అవతరించి 500 సంవత్సరాలకు ముందైంది. తర్వాత మధ్వాచార్య ఆయన దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు అయింది. రామోదనాచార్య 1000 సంవత్సరాలు అయింది. రామోదనాచార్య వివరించినాడు చైతన్య మహాప్రభు గురించి. మహాప్రభు అవతరిస్తాడని చెప్పి రామోదనాచార్య చెప్పాడు, మహాప్రభు వస్తాడు సన్యాసం తీసుకుంటాడని. అదే సమయంలో మధ్వాచార్య కూడా చెప్పాడు దేవదేవుడు కృష్ణుడు కలియుగంలో అవతరిస్తాడు, సన్యాసాన్ని తీసుకుంటాడు, ఆయన భగవంతుని యొక్క నామాన్ని వివరిస్తారు, రాధారాణి గురించి వివరిస్తాడు, మనకంత అర్హత లేదు రాధారాణి గురించి చర్చించడానికి అని శిష్యులకంతా కూడా మధ్వాచార్య చెప్పాడనమాట. అదే సమయంలో శ్రీ సాంప్రదాయంలో అక్కడటువంటి వాళ్ళ సాంప్రదాయంలో వచ్చే వాళ్ళంతా కూడా తెలుసు చైతన్య మహాప్రభుని రామోదనాచార్య కలిసినట్లు ఆధారాలున్నాయన్నమాట. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాలు అయింది, రామోదనాచార్య వచ్చి 1000 సంవత్సరాలు అయింది. ఎట్లా కలిసారు ఆయన్ని? నవదీప్లో నవదీప్ మహత్యం కూడా వివరిస్తుంది. నవదీప్లో ఈ 9 ద్వీపాల్లో ఈ యొక్క అంతర్దీపంలో ఒక ప్రదేశం ఉంది, వైకుంఠపురం అని చెప్పి అంటారు. మన పరిక్రమలు ఎప్పుడు చూడొచ్చు అక్కడ. ఈ వైకుంఠపురంలో ఎప్పుడు శాశ్వతంగా వైకుంఠనాథుడు ఉంటాడు అక్కడ, నారాయణుడు. అక్కడికి రామోదనాచార్య వెళ్తాడనమాట భగవంతుని దర్శించడం కోసం. దాని పేరే వైకుంఠపురి. అక్కడ చైతన్య మహాప్రభు రామోదనాచార్యకి దర్శనమిస్తాడు. ఆయన అవతరించక మునిపే దర్శనమిస్తాడు అనమాట చైతన్య మహాప్రభు. అప్పుడు రామానుజాచార్య ఆయన ప్రార్థిస్తారు గౌరంగ మహాప్రభుకి, నేను నీ యొక్క రూపం గురించి, నీ అవతారం గురించి ప్రపంచానికంతా నేను ప్రచారం చేస్తాను అనేసి, హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తన నేను ప్రచారం చేస్తాను అని చెప్తానమాట. నువ్వు అది చేయబాకని చెప్తాడు చైతన్య మహాప్రభు. నువ్వు ఈ ఐశ్వర్య భావాన్ని, నారాయణ మంత్రాన్ని అందరికి ఇవ్వు, ఈ యొక్క విశిష్ట అద్వైతాన్ని ప్రమోట్ చేయి, ప్రచారం చేయి అని చెప్పి ఆయన సూచన చేసి వెళ్తారనమాట. ఈవెన్ శ్రీ సాంప్రదాయ అటువంటి శాస్త్రాల్లో కూడా ఉంది, వాళ్ళు కూడా చెప్తారు చైతన్య మహాప్రభు కలిసినట్లు. రామోజనాచార్య ఆయన ఇక వంగదేశానికి వెళ్ళాడు, అక్కడ కలిశాడని చెప్పి వాళ్ళు వివరిస్తారనమాట. కాబట్టి ఈ శాస్త్రాల్లో పూర్తిగా ప్రకటమై ఉంటుంది భగవంతుని యొక్క అవతారం అంటే, ఏదో ఊరికైనా ఎవరంటే వాళ్ళు అవతారం అని చెప్పేదానికి లేదనమాట. తర్వాత రెండోది వచ్చి భగవంతుని యొక్క అవతారానికి, అవతార పురుషునికి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి పాదాల్లో, తర్వాత చేతుల్లో స్పెషల్ మార్కింగ్స్ ఉంటాయి. మొదటేమో శాస్త్రాధారం ఉండాలి, రెండోది వచ్చి చేతులకి కాళ్ళకి ముక్కులు ఉండాలి అనమాట. కృష్ణుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన పాదాల యొక్క ముద్రలు, ఇక శంఖు చక్ర పద్మము తర్వాత అంకుశము రథము ఇవంతా కూడా ముద్రలు పడేదనమాట. మన శ్రీమద్ భాగవతంలో చూడొచ్చు అక్రూరుడు ఏ విధంగా వృందావనానికి ఆయన వెళ్ళాడనేది, భగవంతుని యొక్క పాదముద్రలను చూస్తూ తనకి నమస్కరిస్తూ ఆయన వృందావనానికి వెళ్ళాడనమాట. అదేవిధంగా చైతన్య మహాప్రభు ఆయన ఇక్కడేమవుతుందంటే ఈ పద్మ నదిలో ఈయన దండాన్ని విరిచేస్తాడు. చైతన్య మహాప్రభు ఏం చేస్తాడంటే సన్యాసం తీసుకుని శాంతిపూర్ నుంచి జగన్నాథపూరికి బయలుదేరుతాడు. ఆయనతో పాటు అద్వైతేశ్వర్య తర్వాత నిత్యానంద ప్రభు వీళ్ళంతా ఉంటారు. నిత్యానంద ప్రభుకి దండాన్ని ఇస్తాడు చైతన్య మహాప్రభు దగ్గర ఉంచుకొని స్నానం చేసేస్తాననేసి. సరే అనిపి స్నానం చేస్తుంటాడు, నిత్యానంద ప్రభు దండ తీసుకుంటాడనమాట. తీసుకొని దండకి చెప్తానమాట, ఓ దండ, నువ్వు ప్రపంచాన్నే మోసేటువంటి వ్యక్తి దేవదేవుడు చైతన్య మహాప్రభు ఆదిదేవుడు, నువ్వు ఆయన దగ్గర మోపించుకుంటావా అని చెప్పి దాన్ని ఇంచేస్తాడనమాట. ఇంచేసి లవలు పడేస్తాడనమాట, నదిలో పడేస్తాడు. చైతన్య మహాప్రభు వారికి వస్తాడనమాట, వచ్చి ఎక్కడ నా దండని చెప్పి పెడతాడు, లేదు అని చెప్పి చెప్తాను, ఇంచేశానని చెప్పి చెప్తాడు. నీకు తెలుసా ఈ దండంలో, సన్యాస దండంలో మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఉంటారు, అంత పవిత్రమైంది, నువ్వే విధంగా విరుస్తావు అని చెప్పి చెప్తాడనమాట. అందుకే ఇంచేసానని చెప్తాడు నిత్యానంద ప్రభు. 33 కోట్ల మంది దేవతలు నువ్వెందుకు మోయాలి, నువ్వు ఆదిదేవుడు, వాళ్ళంతా నీకు సేవ చేయాలి, వాళ్ళకెందుకు నువ్వు సేవ చేయాలి, అందుకే ఇంచేసానని చెప్పి చెప్తాను. చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది. ఒకటి చెప్పండి, మీరు మీరన్నా ముందు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను తర్వాత వస్తాను, లేదు నన్ననే పంపించాను మీరు ఇక్కడే ఉండి నా వెనకండి, నాతో మాత్రం మీరు రావద్దని చెప్పి చెప్పేస్తానమాట. సరే నువ్వే వెళ్ళి ముందని చెప్పి చెప్తారు, మేము వెనకనే వస్తాము, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు చైతన్య మహాప్రభుకి, ఆయన రక్షించాలని చెప్పి అనుకుంటున్నారు, ఆయన పూర్తిగా దివ్యస్థితిలో ఉన్నాడనమాట. కాబట్టి ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్తారనమాట నిత్యానంద ప్రభు, నువ్వు ముందు వెళ్ళి వెనకాన వస్తావని చెప్తారు. ఆయన ముందుకు వెళ్ళంగానే జగన్నాథు చక్రాన్ని చూడంగానే ఆయనకు పూర్తిగా జగన్నాథ్ యొక్క పారవశ్యం నిమగ్నమై అక్కడి నుంచి నేరుగా పరిగెత్తుకుంటూ మందిరంలోకి వెళ్తాడనమాట. వెళ్ళి జగన్నాథ్ని దర్శించంగానే పూర్తిగా సమాధి స్థితిలో ఆయన విగ్రహాల ముందే సృహదెప్పి పడిపోతాడు, భావస్థితిలోకి వెళ్ళిపోతాడు, మహాభావస్థితిలోకి సృహపోతుంది, పూర్తిగా సృహపోతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అన్నటువంటి పాండవులు వీళ్ళంతా ఎవరో పిచ్చి వ్యక్తి వచ్చేశాడు, అతను తీసుకు బయట వేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో సార్వభౌమ భట్టాచార్య అక్కడ ఉంటాడు. ఆయన ఈ ప్రతాపరుద్ర మహారాజుకి రాజగురువు. ఆయన అదే సమయంలో బృహస్పతి యొక్క అవతారం చైతన్య నెలలో సార్వభౌమ భట్టాచార్య, బృహస్పతే సార్వభౌమ భట్టాచార్యగా వచ్చాడనమాట. ఆయన ఉంటాడు అక్కడ దర్శనానికి వచ్చింటాడు, వీళ్ళు సేవకులంతా కూడా ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు సార్వం భట్టాచార్య చూస్తాడనమాట చైతన్య మహాప్రభుని, ఆయన పాదాలను చూస్తాడు. చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి గుర్తులంతా ఉంటాయి, పద్మ చక్ర గద అంకుశ, శ్రీకృష్ణు యొక్క పాదాలు ఉండేటువంటి చిహ్నాలంతా కూడా మహాప్రభు పాదాలు కనిపిస్తాయన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఇతను మహాపురుషుడు అని చెప్పి గుర్తించి వాళ్ళందరినీ పక్కకి వెళ్ళమంటాడు. వెళ్ళిపోయేసి మీరు ఆయన తెచ్చేద్దని చెప్పి స్వయంగా ఆయన కొంతమంది సేవకులను తీసుకుని ఆయన శరీరాన్ని తీసుకుని ఆ మహాప్రభుని తీసుకుని ఆయన సృహలోనే కోల్పోయి ఉంటాడు చైతన్య మహాప్రభు, తన ఇంటికి తీసుకెళ్లిపోతాడనమాట. అక్కడ చైతన్య మహాప్రభు ఆయన పాద గుర్తులు అక్కడ చైతన్య చరితార్థం వివరిస్తుంది, ఆయన పాదాల్లో ప్రత్యేకమైన గుర్తుల్ని సర్వం భట్టాచార్య చూశాడని చెప్పి. కాబట్టి భగవంతునికి అవతారం అని చెప్పడానికి ఈ గుర్తులు ఉండాలి, ఆయన చేతుల్లో కానీ, మన ఇప్పుడు ఎవరైతే అవతారం అని చెప్తుంటారో వాళ్ళకి చేతులకి కాళ్ళకి పూర్తిగా కాళ్ళు పగిలిపోయి ఏమంటారు వాటిని, ఏమంటారు రక్తాలు వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏం మార్కింగ్స్ ఉండవు, ఏమి ఉండవు, అశుభం. వాళ్ళ పాదాలు చూస్తే అశుభం అనమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మన శాస్త్రాలు చెప్తుంటే రెండోది ఇది ఈ చిహ్నం. ఎవరన్నా ఏ సాధారణ వ్యక్తి అయినా దీన్ని గుర్తించేయచ్చు. ఒకటి శాస్త్రాల్లో మెన్షన్ చేసి ఉండాలి, రెండు ప్రత్యేకమైనటువంటి గుర్తులు ఉండాలి, మూడోది విశ్వరూపం చూపించాలి. ఇతను దేవదేవుడు అయితే అతను ఏం చేయాలి? విశ్వరూపం. ఒక వ్యక్తిని, ఒక మూర్ఖుడిని అనమాట, అతన్ని జైల్లో అరెస్ట్ చేశారు అంటే ఒక 1 ఇయర్ బ్యాక్. అతను అవతారం అని చెప్పి చెప్పుకుంటుంటే ఇవన్ను ఇప్పట్లో ఏమైందంటే కలియుగం గోల్డెన్ పీరియడ్ ఇది, బంగారు యుగం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అవతరించిన తర్వాత 10,000 సంవత్సరాలు అంటే ఇప్పుడు 500 సంవత్సరాలు అయింది, ఇంకా 9,500 సంవత్సరాలు ఇది బంగారు స్వర్ణయుగం ఇది. ఇప్పుడు చాలా వరకు బయట వ్యక్తులు కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క అధికారులు, వాళ్ళకంతా కొద్ది జ్ఞానం ఉంది భగవంతుడు అంటే ఏమి అది. కొంత ఒక ఆఫీసర్ ఏం చేశారంటే పోలీసు ఆఫీసర్ అరెస్ట్ చేశాడు ఒక వ్యక్తిని, అతను నేను భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే కోర్టులో పెట్టారనమాట. పెడితే అతనికి చెప్పారనమాట, ఏమయ్యా నువ్వు భగవంతుడు అని చెప్పి చెప్తున్నావు కదా, నువ్వు భగవంతుడు అయితే విశ్వరూపం చూపించు, భగవద్గీత చెప్పుకో అని చెప్పి చెప్పాడనమాట. జడ్జి అడిగాడనమాట, జడ్జి కూడా మంచి భక్తుడు, ప్రభుపాద బుక్స్ చదివినట్లుంది. ఆ మూర్ఖుడు చెప్పాడు, నేను దోపరంలోకి అర్జును చూపించేశాను, అర్జును చెప్పాను, నీకు నువ్వు చెప్పాలి నేను అని చెప్పి చెప్పాడనమాట. సరే నేను జైల్లో వేస్తాను, కృష్ణుడు జైల్లో నుంచి బయట వచ్చాడు కదా, నువ్వు కృష్ణుడు అయితే బయట అని చెప్పి లోపల వేసాడు అనమాట జడ్జి. కాబట్టి ఇట్లా మోసం చేస్తూ ఉంటారనమాట జనాల్ని. ఇంకొక శిష్యుడు వెళ్ళారనమాట అదే గురువు దగ్గరికి, సోకాల్ భగవంతుని దగ్గరికి. ఆ శిష్యుడు వచ్చి మనతో వివరిస్తున్నాడనమాట. ఇతను ఒక సందేహాన్ని అడిగాడనమాట, గురుగారు మీరు ఇట్లా చెప్పారు ప్రవచనంలో, ఈ సందేహం మీరు నివృత్తి చేయాలని. చూడాన శిష్య, ఈ సమాధానాన్ని అర్జునుకి నేను అప్పుడు చెప్పాను, నువ్వు కూడా అప్పుడు ఉన్నావు అక్కడ, నీకు గుర్తు లేదు నాకు గుర్తుంది, ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేశాడనమాట. రాదు అతనికి సమాధానం, వచ్చి అతను వచ్చి శిష్యుడు ఈ విధంగా మోసం చేస్తున్నాను నన్ని, నేను అర్జునుడితో ఉన్నానంట, అతను అర్జునుడు చెప్పాడంట, ఇప్పుడు చెప్పమంటే చెప్పడం లేదు, ఇట్లా మోసం చేస్తూ ఉంటాను. చివరికి జైల్లో ఉన్నాడనుకో, అది వేరే, బయట రాలేకపోయాడు. కాబట్టి అట్లా మోసం చేస్తుంటారు, వాళ్ళకి విశ్వరూపం లేదు, జ్ఞానం లేదు, చీటింగ్ అనమాట మోసం చేయడం. ధనం కావాలి, పేరు కావాలి, ప్రతిష్ఠ కావాలన్నమాట, భగవంతుని పేరుతో మోసం చేస్తూ ఉంటారనమాట. ఆ చివరికి దొరికిపోతారు వాళ్ళు, దొరికిపోయేసి భయంకరమైనటువంటి విత్తనాలని అనుభవిస్తూ ఉంటారనమాట. ప్రభుపాద వారు చాలా స్ట్రిక్ట్ గా ప్రశ్నిస్తారనమాట, నువ్వు భగవంతుడు అవుతే నీ మలమూత్రాలనే నువ్వు అదుపులో ఉంచుకోలేవు, నువ్వు ప్రపంచాన్ని ఎట్లా అదుపులో ఉంచుకోగలుగుతావు, నీ వృద్ధాపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోలేవు, నీ వెంట్రుకలు బాగా నల్లబడిపోతుంటాయి, దానికంతా కూడా కలర్లు అంతా వేసుకోవాలన్నమాట. నీ వెంట్రుకల్ని నల్లగా వెంట్రుకలే నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేవు. భగవంతుడు అంటే సర్వాధిపతి, నువ్వు ఎట్లా భగవంతుడు అవుతావు? ఇది ఒక చిహ్నం. భగవంతుడు అంటే విశ్వరూపం చూపించాలి. కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అదే సమయంలో చైతన్య మహాప్రభు సర్వం భట్టాచార్యకి. తర్వాత ఏమైంది, ఇంటికి వెళ్తాడు చైతన్య మహాప్రభుని సర్వం భట్టాచార్య ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కొంత సమయానికి సృహ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత సర్వం భట్టాచార్యని గుర్తిస్తాడు మహాప్రభు. తర్వాత ఆయన యువకుడు, చాలా యువకుడు ఇతను చైతన్య మహాప్రభు, ఆయనకు యువకుడుగా ఉన్నాడు కదా, అందులో 21 సంవత్సరంలో సన్యాసం తీసుకునేశాడు. సర్వం భట్టాచార్యకి ఆయనకు ప్రత్యేకమైనటువంటి వాత్సల్యం ఏర్పడుతుందన్నమాట, వేదాంతాన్ని నేర్పించాలని చెప్పి అనుకుంటాడు. ఈ వేదాంత సూత్రాలంతా కూడా 3 రోజుల పాటు ఈ వేదాంత సూత్రాల గురించి శంకరభాస్తాన్ని వివరిస్తాడు, మొత్తం వివరాలంతా ఇస్తారనమాట. ఒక ఆత్మారామ శ్లోకం తీసుకుని 7 రకాలుగా ఒక శ్లోకాన్ని 7 రకాల భాషలను ఇస్తారనమాట సర్వం భట్టాచార్య. సరే ఇది ఈ విధంగా జరిగిన తర్వాత 3 రోజుల పాటు మహాప్రభు వింటూనే ఉంటాడు, ఒక మాట కూడా మాట్లాడనమాట. 3వ రోజు నోరు తెరుస్తాడనమాట. తెలిసి ఈయన అడుగుతాడు సర్వం భట్టాచార్య, అడుగుతాడు 3 రోజుల పాటు నేను చెప్తున్నాను కదా వేదాంత సూత్రాల మీద ఈ యొక్క భాష్యాన్ని, నీకేమన్నా అర్థమైందా, ఏం మాట్లాడడం లేదు, ఏమి ప్రశ్న అడగడం లేదని చెప్పి అడుగుతాడనమాట. మహాప్రభు చెప్తాడు, వేదాంత సూత్రాలు బాగానే ఉన్నాయి, దాని యొక్క భావం బాగానే ఉంది, నువ్వు వివరిస్తున్నావు భాష్యము అది పూర్తిగా భిన్నంగా ఉంది, అది ఎవరికి సంకోచాన్ని కలిగిస్తుంది కానీ అర్థరహితంగా ఉంది, నిజమైనటువంటి వేదాంత సూత్రాల యొక్క అర్థాన్ని ఇది దీన్ని పూర్తిగా అది కప్పివేస్తుంది అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఇవను పెద్ద పెద్ద సన్యాసులంతా కూడా శంకర సాంప్రదాయంలో సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి వచ్చి వేదాంత సూత్రాలు నేర్చుకుంటూ ఉంటారనమాట. మొదటిసారిగా ఆయన సూత్రాలను ఖండించింది చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు విరమణ చేసి ప్రారంభిస్తారనమాట ఈ వేదాంత సూత్రాల మీద. ఆ వివరణ విన్న తర్వాత ఈయన 7 సార్లు వివరణిస్తే ఆత్మానామ శ్లోకానికి చైతన్య బాబు 21 సార్లు ఇచ్చారనమాట. 21 టైమ్స్ ఒక్కొక్క పదానికి ఆత్మారేమనోహ అనేదానికి ఆయన పూర్తిగా భ్రాంతి చెందిపోతాడు. సర్వం పట్టాచార్య ఇంత జ్ఞానము సాధారణంగా మానవునికి ఉండదు. దేవదేవుని తప్ప అంత సంపూర్ణమైన జ్ఞానము సాధారణ మానవునికి ఆ విధంగా ఉండదనమాట. అప్పుడు పూర్తిగా ఆయనకు నమ్మకం ఏర్పడుతుంది ఇతను దేవదేవుడు అనేసి. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తారనమాట, నాకు తెలుసు నువ్వు సాక్షాత్తు శ్రీకృష్ణుడే నువ్వు అని చెప్పి ఆయన పాదాల మీద పడతాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుత్వం షడ్భుజ రూపాన్ని చూపిస్తాడు. షడ్భుజ అంటే కృష్ణుడు రాముడు చైతన్య మొత్తం 6 రూపాలతో 6 చేతులతో ఒకే రూపంలో కృష్ణుని యొక్క రూపాన్ని రాముని యొక్క రూపాన్ని చైతన్య మహాప్రభు రూపాన్ని మూడింటిని చూపిస్తారనమాట. 6 2 చేతులతో ఈ యొక్క కండలాన్ని కమండలాన్ని మాలని జపమాలని ఒక చేతిలో కమండలము ఒక చేతిలో జపమాల ఇంక 2 చేతుల్లో ఈ యొక్క విల్లు బాణము ఇంకొక చేతిలో ఫ్లూట్ ఈ యొక్క వేణువు 2 చేతుల్లో వేణువు దీంతో ఆ రూపాన్ని చైతన్య మహాప్రభు సర్వం భట్టాచార్యకి చూపిస్తాడనమాట. ఆయన ధృవీకరిస్తాడు దేవదేవుడు. అదేవిధంగా శ్రీరామచంద్రుని యొక్క విషయంలో కూడా ఆయన విశ్వరూపం ఆయనకు వెళ్లేటప్పుడు కూడా ఆయన చివరికి వెళ్లేటప్పుడు ఆయన అన్ని లీలలు సమాప్తి చేసిన తర్వాత వెళ్లేటప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అన్ని శక్తులు కూడా శ్రీరాముని యొక్క శక్తులు మన రామాయణంలో చూసినట్లయితే చివరిగా చూపించారనమాట. ఆయన వెళ్లేటప్పుడు ఆయన అంతలీలు జరిపేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన తన యొక్క పూర్తి దివ్యమైనటువంటి రూపాన్ని చూపించి ఆయన నడుచుకుంటూ వెళ్తుంటాడు సముద్రం వైపు శ్రీరామచంద్రుడు. అన్ని వైపులా ఆయన శక్తులంతా నడుచుకుంటూ వెళ్తుంటాయన్నమాట. శ్రీ భూశక్తి శ్రీశక్తి సృజనాశక్తి అంతా కూడా దివ్యదీపమానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అద్భుతంగా. కాబట్టి ఇట్లా భగవంతుని యొక్క అవతారాలు అనేది ఈ విశ్వరూపము ఆయన శక్తిని చూపిస్తారనమాట. ఆయన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఆయన చూపిస్తారనమాట. తర్వాత ఒక పని మీద నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 3 చర్చించాం మనం. భగవంతునికి దివ్యమైనటువంటి గుర్తులు ఉండాలి, చిహ్నాలు ఉండాలి. 2వది వచ్చి ఆయన శాస్త్రాధారం ఉండాలి. తర్వాత విశ్వరూపాన్ని చూపించాలి. 4వది వచ్చి ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఒక పని మీద వస్తాడు, ఒక కార్యక్రమం మీద వస్తాడు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీద భగవంతుడు అవతరిస్తాడు. ఊరికైనా అవతరించాడనమాట. ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఏదో ఒక పని మీద వస్తాడనమాట. వరాహదేవుడు అవతరించాడు. దేనికి అవతరించాడంటే భూమిని రక్షించడానికి. శ్రీరామచంద్రుడు అవతరించాడు. దేనికి అవతరించాడంటే ఈ రావణుని సంహరించడం కోసము. అదే సమయంలో ఒక పవిత్రమైనటువంటి రాజుగా ఒక భర్తగా ఒక కుమారుడిగా ఎట్టుండాలని చెప్పి చూపించడం కోసము ఆయన అవతరించాడు. శ్రీకృష్ణ భగవాన్ అవతరించాడు భూమి యొక్క భారాన్ని తీయడం కోసం. చైతన్య మహాప్రభు అవతరించాడు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఈ నామ సంకీర్తన చేయడం కోసం. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద ఆయన అవతరిస్తాడు, కార్యక్రమం మీద. ఊరికైనా భగవంతుడు అవతరించాడనమాట. తర్వాత చివరిది వచ్చి ఆయన చేసేటువంటి పని ఎవరు తిరిగి చేయలేరు. ఇప్పుడు ఈ శ్లోకంలో అది చేశాడనమాట భగవంతుడు. ఏం చేశాడంటే 16,100 మంది రాణులని ఆయన వివాహం చేసుకున్నాడు. అది ఎవరు చేయలేరు. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు చెటుకనెలతో. ఒక చిన్న చెటుకనెలతో అంత పెద్ద పర్వతాన్ని 7 రోజుల పాటు ఎత్తాడు. అది ఎవరిని చేయగలరా, తిరిగి ఎవరు చేయలేరు. అసాధారణమైనటువంటి కార్యక్రమాల్లో భగవంతుడు చేస్తాడనమాట. అందుకే ఆయన భగవంతుడు అని చెప్పి చెప్పాడు. ఇక్కడ చెప్పాడు, చాలా మంది అడుగుతుంటారు మనల్ని, కృష్ణుడు అంతమంది వివాహం చేసుకున్నాడు కదా అని. ఓకే, వాళ్ళు చెప్పిన దాంట్లోనే వాళ్ళు అంగీకరిస్తున్నారు భగవంతుడు ఆయన అనేసి. వాళ్ళు అంగీకరిస్తున్నారు కదా భగవంతుడు 16,100 మంది 100 మందిని వివాహం చేసుకున్నారని చెప్పి వాళ్ళు అంగీకరిస్తున్నారు. అర్థమైందని చెప్పింది మీకు. చాలా మంది వాళ్ళు ప్రశ్నిస్తారు, ఎందుకు కృష్ణుడు 16,100 మంది వివాహం చేసుకున్నాడు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అంగీకరిస్తున్నాడు భగవంతుడు 16,100 మందిని వివాహం చేసుకున్నాడు అని. వాళ్ళు అంగీకరించినారంటే వాళ్ళు భగవంతుణ్ణి అంగీకరించినారని చెప్పి అర్థం. సాధారణ వ్యక్తి చేసుకోలేదు కదా ఆ విధంగా వివాహాన్ని. ఇక్కడ ఏం చెప్తుంది శ్రీమద్ భాగవతం, ఆయన 16,100 మందిని ఏ విధంగా వివాహం చేసుకున్నారంటే ఒకేసారి 16,100 మందిగా ఆయన విభజన చెందాడు. అంతతో ఆగిపోలేదు అక్కడ. యథా అని చెప్పి ఉపయోగిస్తున్నాడు శ్రీధర స్వామి. ఒక్కొక్క అంతఃపురంలో ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. 16,100 మంది కృష్ణుడిగా ఆయన విభజన చెందాడు. అదే సమయంలో ఆయన తల్లిదండ్రులు కూడా 16,100 భవనాల్లో తల్లిదండ్రులు బంధువులు అందరూ ఉన్నారు. అదే సాధ్యమైంది. కృష్ణుడికి అయితే సాధ్యమైంది, బంధువులకి అట్లా సాధ్యమైంది. అప్పుడు వాళ్ళు కూడా భగవంతుడేనా? ఇప్పుడు దేవదేవుడు అయితే ఆయన విభజన చెందగలడు. సాధారణ వ్యక్తి అయితే 7 సార్లు 7 వ్యక్తులుగా విభజన చెందొచ్చు, అంతే, దానికంటే ఎక్కువ కాలేదన్నమాట. ఉన్నతమైనటువంటి యోగస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ అష్టసిద్ధులు సాధించిన వ్యక్తులు 7 మందిగా విభజన చెందగలరు వాళ్ళు, దానికంటే ఎక్కువ కాలేదన్నమాట. దేవదేవుడు ఎన్నైనా అనంతం, అనంతం అనాది మనంత రూపం, ఆద్యం పురాణ పురుషం అన ఎన్ని రూపాలను విభజన చెందగలన్నమాట. దీనికి మనము భాగవతులను చూస్తే మనకు ఈజీ అనమాట అర్థం చేసుకునేది. ఏ విధంగా తల్లిదండ్రులు బంధువులు ఉండగలిగారంటే అన్ని ప్రదేశాల్లో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మ ఏం చేస్తాడు, గొప్ప బాలుని గోవుల్ని అపహరించి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, గోవులుగా గొప్ప బాలుగా అంతా ఆయన విభజన చెందాడు. ఆ విధంగా ఈ యొక్క అంతఃపురాల్లో కూడా అన్ని అంతఃపురాల్లో కృష్ణుడు తనను తాను విభజించుకుని తన పరివారంగా తన యొక్క తల్లిదండ్రులుగా ఆయన విభజన చెంది ఏకకాలంలో అన్ని ప్రదేశాల్లో వివాహం జరిగేటట్లు చేశాడన్నమాట. అది సాధారణ వ్యక్తి చేయగలడా, చేయలేడన్నమాట. కొన్నిసార్లు మనకి ఇట్లా ప్రశ్నలు వస్తుంటాయి, ఎందుకు చివరి వారం కూడా ఒక వ్యక్తి అడిగాడనమాట. భగవంతుడు చెప్పాడు, సర్వధన్వన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం తం సర్వపాపభ్యో మోక్ష ఇస్తామి మాసు సహ. అన్ని ధర్మాలది నాకే శరణ బంధు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నాకే శరణ బంధు అని చెప్తున్నాడు. మీరేం చెప్తున్నారు, వినయంగా ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు అహం కదా కృష్ణుడికి, అతను అడిగిన ప్రశ్న, నాకే నాకే అంటున్నాడు కదా, అహం కదా, అహంకారం కదా అది, నాకే శరణగతిందు నాకే శరణగతి పొందు అంటున్నారు కదా. వాళ్ళకి అక్కడేమో వాళ్ళు చూసేది ఇటుంటుంది మైండ్, మనసు ఆ విధంగా తప్పుదోవ పట్టించేస్తుంది. ఆ శ్లోకంలోనే ఉంది, సర్వధర్మన్ పరిత్యజ మామేకం శరణం, మామేకం శరణం రజ, అది మాత్రం చెప్తున్నాడు అతను, నాకే శరణాగతి బంధు అని చెప్తున్నాడు కదా కృష్ణుడు అని. కింద చూడడం లేదు మళ్ళీ ఏం చెప్తున్నాడు, అహంతం సర్వపాపేభ్యో, నువ్వు శరణాగతి పొందేది నిన్ను పొందమని చెప్పేది దేనికోసం అంటే, అహంతం సర్వపాపేభ్యో, నిన్ను పాపాలు తీసేదానికి శరణాగతి పొందమంటున్నాడు భగవంతుడు. అంతేగాని ఉదాహరణకి ఒక రాజు ఉంటాడు, ఒక దొంగ ఉంటాడు, ఆ దొంగ మంచి దొంగతనాలు అంతా చేస్తుంటాడు రాజ్యంలో. అతనికి చెప్తాడు రాజు, ఏ నీకు వార్నింగ్ ఇస్తాడు, చూడు నువ్వు శరణాగతి పొందు, నాకు శరణాగతి పొందినట్లయితే నేను రక్షిస్తానంటాడు. అప్పుడు రాజు అహంకారంతో చెప్తున్నాడు, అది అతని మేలుగోరు చెప్తున్నాడా, మేలుగోరు. ఆ దొంగని సంహరించకుండా నాశనం చేయకుండా అతనికి క్షమాభిక్ష ఇచ్చి శరణాగతి పొందమంటున్నాడు రాజు. రాజుకి అతను వచ్చి ఆ దొంగ వచ్చి శరణాగతి పొందకపోతే అతనికేమి శరణాగతి పొందితే అతనికి వచ్చే లాభం ఏం లేదు, అక్కడ అతను దొంగ. ఆ దొంగ శరణాగతి పొందడం వల్ల అతని సేవ వల్ల రాజుకేం వరింది, ఎంతో మంది పవిత్రులు ఉన్నారు అతని దగ్గర, రాజు దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు సేవ చేయడం కోసం. ఈ దొంగ శరణాగతి పొందడం వల్ల రాజుకేం వచ్చింది, ఆ దొంగకే మేలు, ఏమవుతుంది దొంగతనంగా తిరగాల్సిన పని లేదు దానికొని దానికొని. తర్వాత ఏమవుతుంది, ఒకవేళ అట్లా శరణాగతి పొందలేదు ఇంకా ఏమవుతుంది, చివరికి కానవుతో పట్టుబడతారు, అప్పుడేమవుతుంది తీరఖండన అవుతుంది అనమాట. చివరికి రాజు అతన్ని మేలు కోరుతున్నాడు కాబట్టి అతన్ని క్షమాభిక్ష వదిలేసి మళ్ళీ మంచి సౌకర్యాలు ఇచ్చి అతనికి రాజ్యంలో సాధారణ పౌరుడు స్వేచ్ఛగా జీవించచ్చు అనమాట, స్వేచ్ఛాజీవి కావచ్చు. అట్లా కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో జీవుల్ని శరణాగతి పొందుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకు సేవ కోసం కాదు, నీకు క్షమాభిక్ష పెట్టడం కోసం. ఆయన సేవ చేసానికి లక్ష్మీ సహస్త సత్సంభం అసేవ్యమానం, లక్షల మంది లక్ష్ములు సేవ చేస్తున్నారనమాట. మనకి ఆయన ఈ యొక్క అన్ని పాపాలను తొలగించేసి స్వేచ్ఛ జీవనం ఇచ్చేదాని కోసము ఆయన మన శరణాగతి పొందమంటున్నాడు. నీ ధర్మం అది, చెయ్యి యొక్క ధర్మం శరీరానికి సేవ చేయడం, చేయని వారికి పక్కన వేసామనుకో ఉపయోగం లేదు, చెయ్యి ఉంటుంది అక్కడ ఉపయోగం లేదు. ఈ చెయ్యి శరీరానికి సేవ చేస్తుంటే అది హ్యాపీగా ఉంటుంది. అట్లా ఆత్మ పరమాత్మకు సంబంధం ఉన్నది, అందుకని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ సాధారణమైన వ్యక్తులు ఈ విధంగా చేయలేరు. తర్వాత ఇంకో ప్రశ్నలు అడుగుతుంటారు చాలా మంది, ఎందుకు ఇదొక సమాధానం మనం 16,100 మందిని వివాహం చేసుకోవడానికి కారణం ఏమంటే ఆయన దేవదేవుడు. తర్వాత దీనికి ఇంకొక సమాధానం ఏమంటే భగవంతుడు అందరికీ సేవనిస్తాడు. సాధారణంగా ఇది ఎక్కువ మంది అడుగుతుంటారు, అందుకని దీన్ని ఈరోజు నేను మీకు వివరిస్తున్నాను. చాలా మంది తప్పుడుగా అవగాహన చేసుకుంటారనమాట. ఇక్కడ భగవంతునికి బాహ్యంగా ఎటువంటి ఆనందాన్ని పొందాల్సిన పని లేదు, ఆయన ఆత్మారాహ రామః, పూర్తిగా సచిత్ ఆనంద స్వరూప, సచిత్ ఆనంద శాశ్వతమైనటువంటి జ్ఞానమైనటువంటి ఆనందమైనటువంటి రూపం భగవంతుంది. ఆయన బయట నుంచి ఎటువంటి ఆనందాన్ని ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పూర్తిగా ఆనందమైనటువంటి వ్యక్తి. సర్వ ఆనందాలు కూడా ఆయన నుంచే వస్తాయి, బయట నుంచి రావాల్సిన పని లేదన్నమాట. ఎవరి దగ్గర నుంచి ఆయన ఆనందాన్ని తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఎవరి యొక్క సేవ ఆయనకు అవసరం లేదు. అయితే అదే సమయంలో భగవంతుడు అందరికీ సేవనిస్తాడు. భగవంతుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో భక్తులు ఏం చేస్తారంటే, భక్తి యొక్క సేవలో బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేవ చేస్తుంటారు. కొంతమంది శాంతరసంలో సేవ చేస్తుంటారు, దాస్యరసంలో సేవ చేస్తుంటారు, తర్వాత ఈ యొక్క సాఖ్యరసంలో సేవ చేస్తుంటారు, వాత్సల్య రసంలో సేవ చేస్తుంటారు, మాధుర్య రసంలో కూడా సేవ చేస్తుంటారు. కొన్ని వేల జీవులు భగవంతునికి శాంతరసంలో సేవ చేస్తున్నారు, గోవులుగా, తర్వాత భగవంతుని యొక్క వస్తువులుగా, భగవంతుని యొక్క వేణువుగా, దీన్ని శాంతరసం అని చెప్పి అంటారు. కొంత వాళ్ళు ఆ యొక్క భవనంలో భగవంతుని సేవ చేయాలనుకున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆ యొక్క అవకాశం ఇచ్చారనమాట. ఇంకొంతమంది భక్తులు భగవంతుని దాసులుగా కావాలని చెప్పి అనుకుంటారు. భగవంతుని యొక్క హనుమంతుడు కావచ్చు, ద్వారకలు ఉన్నటువంటి సేవకులు కావచ్చు, దారుకుడు కావచ్చు, వీళ్ళకందరూ కూడా భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడనమాట సేవ చేయడం కోసం. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేశారు, భగవంతునికి మిత్రులుగా కావాలని చెప్పి అనుకున్నారు, స్నేహితులుగా. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వృందావనంలో అందరూ ఉన్నారు, గోపికలను చూస్తారనమాట వీళ్ళు. బయట భౌతిక వ్యక్తి గోపికలను చూస్తారు, భగవంతునికి అక్కడ సేవకులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మిత్రులు కూడా ఉన్నారు, కొన్ని వేల మంది మిత్రులు ఉన్నారనమాట భగవంతునికి. భగవంతునికి ఆ విధంగా సేవ చేయాలనుకున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడనమాట. కొంతమంది తల్లిదండ్రులు కావాలని చెప్పి అనుకున్నారు, తల్లిదండ్రులుగా భగవంతునికి సేవ చేయాలని చెప్పి. కాబట్టి యశోదమాత, నందమహారాజు, అదే సమయంలో వృందావనటువంటి వృద్ధ గోపికలకంతా కూడా భగవంతుడు తన యొక్క బిడ్డగా తల్లిదండ్రులకు అవకాశం ఇచ్చాడు. ఇది బ్రహ్మ విమోహన లీలలో ఒక సంవత్సరం పాటు భగవంతుడు ఏం చేశాడు, గోపబాలుడుగా కూడా ఆయన తన శరీరాన్ని విభజన చెందుకున్నాడనమాట, విభజించాడు. గోపబాలుడుగా కూడా ఆయన అందరికీ అక్కడున్నటువంటి తల్లులకి తన బిడ్డగా మారి వాళ్ళకి ఆ విధంగా వాత్సల్యాన్ని అనుభవించడానికి అవకాశం ఇచ్చాడనమాట. ఇంకొంతమంది మాధుర్య రసంలో భగవంతుని సేవ చేయాలనుకున్నారు, ఆ విధంగా సేవ ఇచ్చాడనమాట. భగవంతుడు శాంతరసంలో, అదేవిధంగా దాస్యరసంలో, తర్వాత సాఖ్యరసంలో, తర్వాత వాత్సల్య, మాధుర్య, అన్ని విధాలా భగవంతుడు ఆ విధంగా సేవ చేయాలనుకున్నారు కాబట్టి సేవ ఇచ్చారు. కానీ అది సాధారణమైనటువంటిది కాదనమాట. కొన్ని వేల మంది తల్లిదండ్రులకి ఆయన అవకాశం ఇచ్చాడు, మిత్రులకి అవకాశం ఇచ్చాడు, సేవకులకి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ గోపికలకి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ రాణులు 16,100 మంది భగవంతుని పతిగా కోరుకుంటున్నారు, పత్నిగా వాళ్ళు సేవ చేయాలనుకున్నారు, సేవ ఇచ్చారనమాట, అవకాశం ఇచ్చాడు వాళ్ళకి ఆయన. ఏ విధంగా గోపబాలుడికి, వేల మంది గోపబాలుడికి ఎట్లా అవకాశం ఇచ్చాడో అదేవిధంగా వీళ్ళకి అవకాశం ఇచ్చాడనమాట. అదే సమయంలో అన్ని మందిగా కూడా భగవంతుని విభజన చెందాడు. కాబట్టి భగవంతుని అనుకరించడం కానీ, తర్వాత ఆయన్ను సాధారణ వ్యక్తిగా భావించడం కానీ అవకాశం లేదు. శ్రీధర స్వామి కానీ ప్రభుపాద వారు కానీ చెప్తున్నారనమాట. అందుకే మనం ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా రకరకాలటువంటి అభిప్రాయాలు ఉన్నాయన్నమాట భగవంతుని గురించి. సాధారణంగా భగవంతుని అర్థం చేసుకోలేరు, శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణుడు కానీ రకరకాలుగా వాళ్ళు ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే శాస్త్రాలు సమంగా అర్థం చేసుకోలేక, దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళకి సులువుగా అవుతుంది. ఇక్కడ ఇంద్రుడే అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంద్రుడేమైంది, ఇంద్రుడే వచ్చి భగవంతుని ప్రార్థించాడు, ఈ నరకాసుని వల్ల మాకు ఆటంకా కలుగుతున్నాయి అని. నరకాసుని సంహరించి దేవలోకానికి వెళ్ళి అతిథికి కన్నకుండాలు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఒక పుష్పాన్ని తీసుకున్న దానికి ఒక వృక్షాన్ని ఇంద్రుడు ఏం చేశాడు, మళ్ళీ దాన్ని ప్రకటించాడనమాట. అందుకే సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు, ఇటువంటి దేవతలే, ఎంతో గొప్పమైనటువంటి దేవతలే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ సంపదని నిందిస్తున్నాడు అనమాట సుఖదేవ గోస్వామి. ముందు ఇక్కడ చెప్తున్నాడు, వారి ఐశ్వర్యం నాకు ధిక్కారం కాక, అటువంటి ఐశ్వర్యం మాకు అవసరమే లేదు అని చెప్తున్నాడు సుఖదేవ గోస్వామి. ఎందుకంటే ఇంద్రుడు ఐశ్వర్యంతోనే గర్వంతోనే కృష్ణుని మీద ఆయన దండయాత్ర చేశాడనమాట. ఆయన దగ్గర సహాయం తీసుకొని, అది కూడా తన కిరీటంతో భగవంతుని యొక్క పాదాలని స్తుతించిన తర్వాత, ఆయన ప్రార్థించిన తర్వాత, ఆయన దగ్గర రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఒక చిన్న వృక్షాన్ని తీసుకున్న దానికోసము ఆయన మీద దండయాత్ర చేశాడనమాట. ఈ విధంగా ఉంటుందండి భౌతిక సంపద యొక్క స్థితి. కాబట్టి మనం భగవంతుడు అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి భగవంతుని యొక్క దివ్యస్థితి. భగవంతుడు ఎందుకు శరణాగతి ఉందంటున్నాడు, భగవంతుడు ఎందుకు అంతమందిని వివాహం చేసుకున్నాడు, ఇదంతా వాళ్ళకి సేవను అనుగ్రహించడం కోసం కానీ, ఆయనకు ఎటువంటి ఈ సేవ అందరి దగ్గర నుంచి ఆనందాన్ని బయట నుంచి ఆయన తీసుకోవాల్సిన పని లేదు. ఆయన అంతర్యామి, ఆయన యొక్క హృదయంలోనే ఆయన యొక్క శరీరమే ఆనందంతో ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం భగవంతుని యొక్క భక్తియుక్త సేవ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రం జపిస్తే గనా భగవంతుని యొక్క నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపిస్తామో భగవంతునితో సాంగత్యం లభిస్తుంది మనకి. భగవంతునితో సాంగత్యం అంటే భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కాబట్టి మనం కూడా ఆనందంగా ఉంటాం. భగవంతుడు ఎప్పుడు జ్ఞానపూర్ణంగా ఉంటాడు మనం కూడా జ్ఞానాన్ని కలిగి ఉంటాం. భగవంతుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు మనం కూడా శాశ్వతంగా ఉంటాం. కాబట్టి అందుకే హరికృష్ణ మంత్రాన్ని మనం జపించాలి. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, ఇనుప చువ్వ ఇనుము గాని అగ్గిలో వేసినట్లయితే గనా ఈ అగ్గి యొక్క సాంగత్యం వల్ల ఆ ఇనుపు కూడా ఏమవుతుంది, అగ్గి మాదిరి తయారైపోతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని మనం జపించినట్లయితే భగవంతుని యొక్క సాంగత్యం వల్ల భగవంతుని యొక్క గుణాలంతా మనకు వస్తాయి. మనం భగవంతుడు కాలేం, అయితే భగవంతుని గుణాలు మాత్రం మనకి వస్తాయి. ఆ గుణాలు ఏమంటే సచితానంద, శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జ్ఞానమైనటువంటి రూపం వస్తుంది అనమాట. అందుకని హరే కృష్ణ మంత్రాన్ని మనము జపించాలి అని చెప్పేది అనమాట. పవిత్రంలో పవిత్రం, భగవంతుని యొక్క నామము సర్వ పవిత్రమైందనమాట. వేదాల యొక్క సారం వచ్చి భగవంతుని యొక్క నామం. కాబట్టి హరే కృష్ణ మంత్రం జపిస్తే మనకు భగవంతునికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు దొరుకుతుంది, మనకు లభిస్తుంది. లేకపోతే కనుక మనకి ఈ రకరకాల సందేహాలు వస్తాయి. ఎందుకు కృష్ణుడు శరణాగతి బొమ్మన్నాడు, ఆయనకి ఎందుకు శరణాగతి పొందాలి? మొదటిది రెండు పదాలు చూస్తారు కానీ తర్వాత పదాల వల్ల చూడరు అనమాట. ఎందుకు 16,000 మంది వివాహం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడని చెప్పి అంగీకరిస్తున్నాడంటే ఆల్రెడీ నువ్వు భగవంతుడు కాబట్టి ఆ విధంగా చేసుకున్నాడు. ఆయన 16,100 మందిగా ఆయన విభజన చెందాడు, బంధువులు కూడా విభజన చెందారనమాట. విభజన ఆయన 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 యొక్క శక్తితో ఆయన విభజన చెందారు, బంధువులుగా కూడా ఆయన విభజన చెందాడు అనమాట. కాబట్టి మనం భగవంతుని అర్థం చేసుకోవాలంటే హరే కృష్ణ మంత్రం జపించాలి. అట్లైనట్లయితే గనా మనకు భగవంతుడు అకించన ఆయన అర్థం కాదు అనమాట. హరే కృష్ణ. ఏదన్నా ప్రశ్న ఉంటే అడగచ్చిందండి, సందేహం. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, తాయి గౌర్ పెమ్మనందారు.